मध्यमा अस्मदाचार्यपर्यन्ता वंदे गुरुपरम्परा। स्नानम्भो जपमो तपम्भो उपवासम्भो सदाचारम्भो दानम्भो ध्यानम्भो ज्ञानम्भो मरिधर्ममो ఎరుగని దానిన్ సమస్తంబు నీవే నాకు ఎట్లు తరింపచేయుదువో, నీదే భారమో తండ్రి ప్రజ్ఞానానంద ఘనస్వరూప హనుమత్ కాళీ ప్రసాద ప్రభు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించినటువంటి పంచాహనిక సత్సంగ కార్యక్రమం అప్పుడే మన ట్రైన్ 4వ రోజుకి చివరి భాగంలో ఉన్నాం. ఇంకా మనకి మిగిలిందల్లా కార్యక్రమానికి ఒక్కరోజు మాత్రమే. ఆశ్రమం ఎక్కడికి వెళ్ళదు, మనం కూడా ఎక్కడున్నా సత్సంగం మనతోనే ఉంటుంది. మనతోనే ఎవరైనా మనకి చక్కగా సజ్జనులు ఎవరైనా మనకి దొరికితే వారితో చక్కటి భగవతత్వాన్ని ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేసుకోవడం, లేదు మనలోకే మనం వెళ్ళి లోననెవరో ఒకరుండి ఇట్లు నన్ను చెరచుచున్నట్లు తోచ రక్షించరాదే రామ శ్రీరామ భద్రాది రామచంద్ర అని పెద్దలు కీర్తించుకున్నారు. మనలో మనకే ఒక్కొక్కసారి మన మనస్సుకు మన విరోధంగా ఉంటుంది చూడండి, ఆలోచన సరళిలో దాని నుంచి తట్టుకోలేము. కొన్ని ఎవరితోన్నా చెబితే అది తీరుతుందా అంటే అది దొరకడం కూడా కష్టమే. అటువంటి వారు కేవలం అటువంటి మనస్సు చికాకు పెడుతుంటే మనని సరైన మార్గంలో నడిపేటువంటి వారు ఎవరు అంటే గురుదేవులు ఒక్కరే. గురుదేవుల దగ్గర మాత్రము డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేహం దాచుకోకూడదు, గురువుల దగ్గరికి వెళ్ళి మనసు దాచుకోకూడదు అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేహం దాచుకొని ఉన్న అనారోగ్యాన్ని బయటపెడితే మళ్ళా అని దేహాభిమానానికి, అంటే అక్కడ దేహాభిమానం వేర్లేండి, అదే సిగ్గు అనేటువంటి దానికి వెళితే రోగం తగ్గుతుందా? రోగం తగ్గుతుందా? తగ్గదు. మరి దానికేలా ఉంటే ఇక్కడ మనస్సు మనని హింసిస్తుంటే, మనస్సు మనని బాధ పెడుతుంటే ఈ మనస్సును కూడా మనం దాచుకోకూడదు. ఇక్కడ వారికి తెలియదంటూ ఏం లేదు. స్వామివారి మాట అంటుండేవారు ఇప్పుడు, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను సుమా. ఇలా సామాన్యంగా గురువులు బయటికి అంట నేను వినలేదండి. తర్వాత చాలామందితో మరి మనం చాలా వింటున్నాం కదా, నీ సంగతి ఏంటో, నీ మనసు యొక్క సంగతి ఏంటో, నువ్వు దాచాలన్నా నువ్వు దాచలేవు. ఎందుకంటే నేను అన్నీ చూస్తూనే ఉన్నా అంటే ఎవరంటారండి అట్లాగా? మన సర్వభారాన్ని వారి ఏది నిన్న చెప్పుకున్నాను చూడండి, నేనే ఏది అన్నిటినీ వహిస్తూ ఉన్నా అని అభయమిచ్చినటువంటి గురుదేవులు మనకి ఎప్పుడు ఏది అవసరమో ఎంత అవసరమో అది గురుదేవులు మనకి ప్రసాదిస్తూనే ఉన్నారు. ఆశయించి ఉండడమే మనం. నమ్మి ఉండటమే. నమ్మి చెడ్డవారు ఎవ్వరూ లేరండి మహాత్ముల్ని, భగవంతుడిని నమ్మి చెడ్డవారు ఎవ్వరూ లేరు. నమ్మక చెడిపోయిన వారే చాలామంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మనకి అందులో ఏంటంటే వాళ్ళ ప్రొద్దున మనం అభిషేకాలు చేసుకున్నాం. అందరికీ అయితే మరి తృప్తిగా ఉందని అనుకుంటున్నాను. ఏదో వచ్చినంత మేరకు మేమంతా పంచుకున్నంత మేరకు కలిసి చేసుకోవడం జరిగింది. మళ్ళా రేపటి రోజు కూడా మన సంస్థ వారు ఇది సత్యనారాయణ వ్రతము, మరి కొంక పూజ, స్వామివారికి పూజ అంటే 9 మళ్ళీ మొదలు పెడతాయి. వాటి మాదిరిగానే మళ్ళీ తేల్తాం బోస. ఒకవేళ మధ్యలో ఒకవేళ ఏదన్నా దొరికితే మాత్రం వదిలిపెడతామా? వదిలిపెట్టాం కదా, అందరం కలిసి మళ్ళా చక్కగా చెప్పుకోవచ్చు. కాలం చాలా వేగంగా ఎంత వేగంగా వెళ్ళిపోతుందో మనని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. తోసుకుంటూ వెళ్ళిపోవడం అంటే మనం ముందుకు ఎలా నడుస్తున్నాం కూడా తెలియటిల్లా, కానీ డేట్లు మారిపోతున్నాయి, వారాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. మారిపోతుంటే మనలో ఏమొస్తుంది? ఆ పోయే రోజు దగ్గరికి వస్తుంది. మీరంతా అనుకున్నా కాకపోయినా మరి మనకి ఏదో పుట్టిన దగ్గర నుంచి ఒకలాగానే ఉంటామా ఏంటి? అందుకని పోయేటువంటి రోజు మనకి దగ్గర పడుతుంది. రోజులుగా జరుగుతున్న కొద్ది ఇప్పుడు మనలో ఏ ఆవేదన పెరగాలి? అయ్యో పోయే రోజు ముందు వస్తుంది, పోయే రోజు ముందు వస్తుంది చెప్పని చేస్తే అది పర్ఫెక్టా, కరెక్టా? మనం ఇప్పుడు దేనికోసం ఆవేదన పడాలి? మనం గుర్తించినది ఎంత, మనం తెలుసుకున్నది ఎంత, మనం ఆ భగవన్నామం యందు మనసు ఎంత విలీనమైపోతుంది. విలీనం, లీనమైపోవడం కాదు, విశేషంగా లీనం. అంటే మనకి అక్కడ కనిపించేది మనం మనకు ఆశ్రయం ఇచ్చిన ఆ భగవంతుడు తప్ప ఇంకొకటి మనకి అక్కడ కనిపించడానికి వీలు లేదు. అసలు లేదుగా అక్కడ, లేనిదాన్ని ఉన్నట్టుగా మనం భ్రాంతిల్లో పడుతున్నాం, మోహంలో పడుతున్నాం. ఏమున్నది? ఉన్నది ఒక్కటే ఉన్నది, ఆ పరమాత్మే మనల్ని నడిపిస్తున్నారు. అందుకనే కులశేఖర మహారాజు వారు అన్నారు, మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏషయేవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. శ్రీ గురుదేవులు కూడా ఈ శ్లోకాన్ని మాటిమాటికి తలుస్తుండేవారు. వీడెవడూ అందరి దాసాన దాసాన దాసుడు మాత్రమే. ఎవరన్నారు? మనకు ఆశ్రయం ఇచ్చిన దేవాది దేవుడు, ఆ భగవానుడు, సద్గురు భగవానుడు, వారు అంటూ ఉండేవారు, మీ అందరి దాసాన దాసుణ్ణి మాత్రమే. అసలు చూడండి ఎంత వారి దగ్గర ఎంతసేపు ఏది వారు అవతారానికి వచ్చినందుకు ఎంతమంది గుర్తిస్తున్నారు అని చెప్పడానికి మాత్రము రోజులు రోజులు గంటలు గంటలు అందరికీ ఇది మాట్లాడడము, ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఉపన్యాసం బోధన అందివ్వడం, మనకి కావాల్సినటువంటి పూజల్ని చూపించడం అందివ్వడం, ఇంతే కాకుండా వారు ఏమంటున్నారు, ఈ దాసన దాసుని అంటే అది చాలా గొప్పదైన భావన. ప్రపంచంలో మనం అంటూ ఉన్న తర్వాత మనం అందరికీ, అందరిలో ఉన్న పరమాత్మకి ఎంత దాసులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలట. కులశేఖర మహారాజు వారు కూడా మహారాజయ్యుండి వారు ఎంతో భోగభాగ్యాలకి లోటు లేకుండా ఉండి ఎంతో మరి సేవక జనాలు ఎంతో చుట్టూ ఉండగా, సైన్యం ఎంతో ఉండగా, గొప్ప మహారాజయ్యుండి కూడా వారు ముకుందమాల అనేటువంటి 40 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ కావ్యాన్ని భగవంతుడికి శ్రీరంగనాథ స్వామి వారికి అర్పించారు. అర్పిస్తే శ్రీరంగనాథ స్వామి కూడా కౌస్తుభమణి లేకపోతే మెల్లో అలంకరించిన ఏది ముత్యాల మాలలు, మరి వజ్రాలతో కూడినటువంటి మాలలు, వాటన్నిటికంటే కూడా ఈ మహారాజు గారు ఈ ఇది అర్పించినటువంటి ముకుందమాల అంటే శ్రీరంగనాథ స్వామి వారికి చాలా ఇష్టం అంట. ఆయన ఎప్పుడు దాన్ని తీసేవాడు కదట, గురుదేవులు అంటుండేవారు. ఆయన ఎప్పుడు దాన్ని తీసేవారు కాదు. అంత గొప్ప మాల నేర్పించారండి ఆ మహారాజు. అందులో ఒక మణి ఏది, 40 మణులలో ఒక మణి. ఇది ఎంత గొప్పది అంటే, నా జన్మకు ఇది చాలు. మజ్జన్మన ఇదం ఫలం, ఇదం ఫలం మజ్జన్మన ఫలమిదం. హే మధుకైటభారే, అంటే మధు కైటభులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించిన ఓ ప్రభు, హే పరంధామ, హే కృష్ణ, హే శ్రీరంగనాథ ప్రభు, మన రంగనాథులు ఎవరు? సద్గురుదేవులు. హే రంగనాథ ప్రభు, మజ్జన్మన ఫలమిదం. నేను ప్రార్థిస్తున్నానయ్యా, నిన్ను మత్ ప్రార్థనీయ, నేను ప్రార్థిస్తున్నా నేను, మత్ అనుగ్రహ ఏషయేవ, నా యందు అనుగ్రహం కలిగి గో ఏషయేవ. ఇదిగో ఇదే ఈ చిన్నది, ఈ చిన్న భావన నాకు అహర్నిశలు ప్రసాదించు అని వారు ప్రార్థించారట. మత్ అనుగ్రహ ఏషయేవ ఆయన తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ. భృత్య అంటే ఎవరక్కడ? సేవకుడు, 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 పరిచారకుడు అంటే స్వీపర్. అక్కడ ఎవరైతే సేవలు చేస్తున్నారో అక్కడ సేవకుడు. మళ్ళా ఆ సేవకుని, మళ్ళా సేవకుని, మళ్ళా సేవకుని. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే చివరి కూర్చుంటే మాత్రం మనకి నష్టం ఏమిటి అన్నారట. వడ్డం చేసేవాడు మనవాడండి, లేటుగా వచ్చి చివరి కూర్చుంటే మాత్రం మనకి ఏం లోటు అవుతుంది? మన కోసం ఆయన దాచి పెడుతూనే ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ దాచి పెడుతూనే ఉన్నారండి ఆ భగవంతుడు. గురు భగవానుడు మన కోసం ఎప్పుడూ దాచి ఉంచుతాడు ఆయన. అక్కడ ఎప్పుడూ లోపం లేదు. దాన్ని అర్థం చేసుకోవడంలో మనమే ఇది లోపాలకి మూలమై ఉన్నాం. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర. నాకు అటువంటి ఊహనే, అటువంటి భావనే నాకు ప్రసాదించు. ఎంత మగుట ముకుటంగా ఉంటుందండి. ఇక్కడ అహంకారం ఏది అసలు? అక్కడ మమకారానికి తావెక్కడుంది? అక్కడ ఈ అహంకార మమకారాలనే ద్వైతం లేని చోట కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి అవకాశం ఎక్కడుంది అక్కడ? అందుకని మనల్ని తీసుకెళ్ళి మనం కూర్చుండడానికి కింద కూర్చున్నాం, కానీ కింద కూర్చునుండే ఏం తెలియనట్టే ఉంటూ మన మనసు మాత్రము ఎక్కడ కూర్చుంటుంది? భావనలో, నేను ఫలానా, నేను ఇంతటి వాణ్ణి, నేను అంతటి వాణ్ణి, నేను గొప్పవాణ్ణి అన్న అంత ఎవరు చెప్పగలరు? లేకపోతే నాలాగా పాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? నాలాగా సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇవన్నీ రకరకాలైన భావనలతో ఆ మనసుల్ని ఎక్కడో ఉంటుందండి. ఎవరికి కావాలండి? పోయినాడు ఇవన్నీ ఏమైపోతున్నాయి? పోయినాడు ఇదే పేరుతో ఏమంటారు? ఇక లేరు అంటారు ఇదే పేరుతో. ఓ ఈ దేహానికి ఏం పేరుందో ఆ పేరు గలవాడిని ఇంకా లేరు అని చెప్పి పిలుస్తుంటారు. పోయినాడు దీన్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు, ఏం చేస్తున్నారు? వాడు 7 కట్లు వేస్తూ ఉంటే ఏమిటో నన్ను కడుతున్నా వెంటనే అడగడానికి ఒకడు లేచాడు ఎవడన్నా ఇంతవరకు? ఒకవేళ వాడే లేచాడు అనుకోండి, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. ఎంత భయంకరమైనటువంటి సన్నివేశం అది. అందుకని మహాత్ములు మనకేం చెప్పారు? ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగపాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకుల పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచములెల్లా ఇతరుల పాలు, పాపమునొనరించు జీవుడు యముని పాలు, ఏది తన వెంట రాదురా, ఏది తన వెంట రాదురా ఎరుగు మూఢా. భగవతంలో ఉన్నటువంటి పద్యం ఇది. అందుకని ఇవన్నీ మనం మన పూర్వీకులు చూస్తుంటాం, మన మన కళ్ళ ముందు వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తూ ఉంటాం. ఏది ఉంటే ఇగో ఈ శరీరధారికి గౌరవం ఉంటుంది, ఏది లేకపోతే ఇక లేదు అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్లు కట్టేసి తీసుకువెళ్ళి ఏమంటారు మళ్ళీ నారాయణ నారాయణ అంటూ మధ్యలో ఒకసారి దింపుతారట. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా గబుక్కున ఒకవేళ ప్రాణం వస్తే రాగాక అన్నట్టుగా ఎక్కడో ఎక్కడో జరిగిందట. అందుకని అది పట్టుకుని వీళ్ళు కూడా ఒకసారి దింపండి అంట. దింపిన తర్వాత ఉత్తనే ఊరుకోరట. పక్కన ఎవరైతే ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఆ తాతయ్య బా ఏది తాతగారిని పిలువు అని మనవడి చేత పిలిపిస్తారట. కొడుకుని కొడుకు చేత లేదా కూతుళ్ళు అనుకుంటా అప్పుడు బాగా ఇష్టం కూతురు చేత పిలుస్తారట. కూతురు అంటేనే ఇష్టం కదా కదా ఉంది కదండి ప్రపంచంలో ఆర్యోక్తి. కొడుకు తప్పుడు ఉండాలి కానీ కూతురికి పుట్టింటి మీద ఉంటుంది, ఇది తల్లిదండ్రులకి కూతురు మీద కూడా ఒక పక్క కొంచెం దాచుకుని దాచుకుని ఉంటుంది మమ. అందుకని వాళ్ళ చేత పిలిపిస్తారట అక్కడ, ఒకసారి పిలువు అమ్మా కొంచెం గట్టిగా పిలు చెవు దగ్గరికి వెళ్ళి పిలువు అంటే అదేదో చెవుడు వచ్చినాడు అనుకుని చెవు దగ్గర పిలిస్తే మాట్లాడతాడేమో అనుకుంటూ ఒకసారి చెవు దగ్గరికి వెళ్ళి పిలువు అమ్మా అని తిప్పి పిలిపిస్తారట. అక్కడ ఏమైనా తెలిస్తే కదా, అక్కడ వాడికి పోయినటువంటి ఆమెకి తెలిస్తే కదా వాళ్ళ నారాయణ నారాయణ ఎత్తుకోండి అంటారు. అంతే వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ బోర్లో పడుకేస్తారు. అక్కడ బోర్లని పడుకోబెడతారా, ఆ వెళ్ళకి ఎలా పడుకోబెడతారా, అదేలే ఎలా పడుకోబెట్టినా ఒకటిగా ఎలా పడుకోబెట్టినా ఒకటే అది. ఇక దానికి రగిల్చిన తర్వాత అగ్ని సంస్కారం కలగాల్సింది. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు కఠిన శల్యములల్లా బ్రతుకున్నప్పుడు కాస్త ఏమన్నా చేసినా చేయకపోయినా వెళ్ళిపోయిన తర్వాత అస్థికలు తీసుకొని కాశీలో కలిపొస్తామని వెళుతూ ఉంటారు. బ్రతుకున్నప్పుడు కాస్త వాడికి ఏం కావాలో ఏంటో. ఒకవేళ ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి గారు ఒకడు ఎవరో కొడుకో మనవడో బజార్కి వెళ్తుంటే బాబుని వాటి వెళ్తున్నావా కొంచెం ఏదో ఈ పక్కన ఈ మెహదీపట్నంలో ఏదో జిలేబీ బాగుంటుంది అంటే కొంచెం తెచ్చి పెడతావా బాబు అంటే మనం ఎంత గౌరవంగా తెచ్చి పెడతామా. ఇంకా నీకు అంత షుగర్ పెట్టుకుని ఒంట్లో నీకు ఇంకా జిహ్వా చాపల్యం చావలా అనేటి వాళ్ళు అంటే అనేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో. జాలేస్తుంది నిజంగా. ఒక ముక్క పెట్టి ఆయన అడిగాడే అనుకోండి, ఒక ముక్క నాలుగు ముక్కలో పెట్టి తాతయ్య మెల్లగా తిను నువ్వు ఎక్కువ తినకూడదు షుగర్ ఉంది కదా అని మెల్లగా చెప్పుతూ దాన్ని మెల్లగా తిను నువ్వు ఇంత తిన్నా ఇంత తిన్నా ఒకటి టేస్ట్ అండి చూడండి కావాలండి మినాలిక్కి. మనం ఇంత ఏం తినక్కర్లేదు, మనం ఇంత మెల్లగా తిని నోరంతా మీరు ఆస్వాదం చేస్తూ తినండి. అంత తింటే ఎంత రుచో ఇంత తిన్నా కూడా అంతే రుచి. కానీ అంత తింటే షుగర్ పెరుగుతుంది, ఇంత తింటే షుగర్ పెరగనే పెరగదు. అసలు అసలు తినొద్దని అమెరికన్స్ చెప్పలా. అమెరికన్ నాలెడ్జ్లో ఎవరండి తినొద్దంది, ఎవరు తినొద్దంది, చాక్లెట్ తినాలి వాళ్ళు చెప్తారు చాక్లెట్ తినాలి. ఎవరు వద్దంది తినండి చిన్న ముక్క తినండి, చిన్న చిన్న ముక్క తిన్నంతలో ఏమైపోదు అక్కడ. అదే బలంగా ఇంత ఒక చాక్లెట్ అంతా ఒకళ్ళే పట్టుకుని ఆరగించేస్తే తట్టుకోలేదు నీ దేహం. కానీ చిన్న ముక్క తింటే ఏమవ్వదంట, అది తిని మనం దాని గురించి ఆలోచించాలి ఇది ఎంత, ఇది మనకి ఎంత ఎంత సుఖాన్ని ఇస్తుంది, ఏది ఈ నాలుగు అంగుళాల ఎంత ఉంది నాలిక మనకి నాలుగు అంగుళాలతో ఉన్నటువంటి ఈ నాలిక అంతవరకే. నాలిక తర్వాత ఈ గొంతు మింగేసిందండి, మింగిన తర్వాత ఏదో కొంచెం త్రేనుకొచ్చి ఆ తిన్నటువంటిది నోట్లోకి వచ్చింది. నువ్వు మింగేస్తావా ఉమ్మేస్తావా, ఏం చేస్తాం మనం ఉమ్మేస్తాం మింగం. మళ్ళీ అది తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే టేస్ట్తో ఉంటుందండి ఓయ్, వాంతులు అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అదే టేస్ట్గా ఉంటుంది, అదే టేస్ట్గా ఉందని మింగుదామంటే మింగబుద్ది కాదు, ఎందుకంటే అది లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అది ఒకవేళ బయటికి ఉమ్మేయటమే తప్ప మళ్ళా లోపలికి మింగలేము. అది అంతా అంతా అసహ్యంగా ఉంటుంది మనకి, ఇది మన బ్రతుకంటే. అందుకని కొడుకు అనేది కఠిన శల్యములెల్ల గంగ పాలు మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు. తర్వాత కొడుకు వండిన కూడు కాకుల పాలు. పాపం ఇక ఉన్నప్పుడు మనిషిగా చూడరు, పోయిన తర్వాత కాకేస్తుంటారు వెళ్ళి, పైగా కాకి వచ్చిందో లేదో చూస్తుంటారండి కొంతమంది. అది కూడా చెప్తుంటారు కాకి వచ్చిందండి ఓయ్ కాకి వచ్చింది అంటే నాన్నగారు వచ్చి కాకి కాకి రూపంలో అన్నమాట. ఇప్పుడు మన నాన్నని కాకి చేసేసాం అక్కడ, ఏదో ఒకటి పూర్వోక్త పూర్వం నుంచి ఏదో ఉంది శాస్త్రం. అందుకని బ్రతికుండగా మన నాన్న మనకు కనిపించాలా. ఇప్పుడు కాకి రూపంలో వచ్చినటువంటి నాన్నకి అది కూడా నెలకు ఒకసారి చూస్తామేమో, అది కూడా మాసికాయలు పెడితే. అందుకని కొడుకు వండిన కూడు కాకుల పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచములెల్ల ఇతరుల పాలు, ఇదంతా తెలియగే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు సంపాదించావురా నాయన అనిపించేట్టుగా ఉంది ఇప్పుడు సంపాదన కూడా. తల్లిదండ్రులు గెంజి తాగి ఏది మళ్ళీ ఎక్కువ తింటే పిల్లలకి ఎక్కడ మిగలదోనని పైసలన్నీ వెనక్కి వేసి వాళ్ళ కోసం పాపం అంతా అమర్చి పెట్టి వెళితే ఇవి ఏం చేస్తున్నారు, అవి పిల్లలు కొట్టుకు చస్తున్నారు, కోట్లు ఎక్కుతున్నారు. మరి మన శ్రీరామచంద్ర ప్రభువుని దండం పెడుతున్నాం, సీతమ్మ తల్లికి దండం పెడుతున్నాం, రాముడి పక్కన ఎవరున్నారు, లక్ష్మణుడు ఉన్నాడు కదా. ఎప్పుడన్నా వారిద్దరిని విడదీయటానికి వీలుంటుందా ఎక్కడైనా? వాళ్ళిద్దరే కాదండో, ఈ నలుగురు అన్నదమ్ములు, ఎప్పుడు మాట కూడా తేడా రాలా వాళ్ళకి, మాట కూడా తేడా రాలా. ఉంటే రామలక్ష్మణులాగా బ్రతకాలి, అన్నదమ్ములు ఉన్నారంటే అని అంటుండేవారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఎక్కడిదాకా వెళ్ళింది? నువ్వు కనుక ప్రేమను పెంచుకొని నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే రామలక్ష్మణులు అంత గొప్ప వాళ్ళం అయిపోతాం, ఒక అన్నదమ్ములు మంచిగా ఉంటాయి. అందుకని ఇల్లు సొమ్ము మంచములెల్లా వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండగా ఇంకొకటి ఎవడో పడతాడు దానికి, వాడుకున్నట్ అంతవరకు వాడు చక్క పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇల్లు సొమ్ము మంచములెల్లా ఇతరుల పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, అలాగే భ్రష్ట మగవాడు ఉన్న పరుల పాలు, రెండు ఉంది అక్కడ. ఎవరికైనా సరే మనసు ఏది భ్రష్టత పడిందనుకోండి, అక్కడ ఆపేది ఎవరు? దేనికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏ కట్లు ఆగుతాయి? ఇనప కచ్చడాలతో కట్టుకుంటే మాత్రము విషయాలకి లొంగేటువంటి ఆ జీవుడికి ఏది ఈ కట్లు ఏమైనా ఆగుతాయా అనేవారు గురుదేవులు. అక్కడ ఇంద్రియాలు ఆగుతాయా? ఇంద్రియాలు ఇనప కచ్చడాలతో కట్టినప్పటికీ మనస్సు విషయాదులపై ప్రవాహం చెందినప్పుడు ఈ ఇనప కచ్చడాలు ఆగుతాయా? అడ్డుపడుతుందా? అది మనసే రాకుండా ఉండాలి, మనసే పొంగకుండా ఉండాలి. అటువంటి మనస్సు పత్యం చేయాలంటేనే బోధని మనం. సో మన జీవితం ఏంటి, ఎందుకు ఇంత గొప్పదైన మానవ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం తెలుసుకోవాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం గుర్తించగలుగుతున్నాము, మనం ఎంత సేకరించుకోగలుగుతున్నాము. ఈ మంచి మాటలు నీతి వాక్యాలు ఉన్నాయే, అవి మనం ఎక్కడ రాసుకోగలం? నీ గుండెలపై రాసుకో, నీ హృదయంలో చక్కబెట్టుకోవాలి. ఈ టేపుల్లో చేసుకునేవి ఆగవండి, నీ గుండెల్లో నువ్వు నిలబెట్టుకున్నవే మనకు ఆగుతాయి. ఇల్లు సొమ్ము మంచము రెల్ల ఇతరుల పాలు, పాపములోనరించు జీవుడు యముని పాలు. ఆయన ఉంటాడు కదా, యముడు వస్తుంటాడు కదా, అందుకని పాపములోనరించు జీవుడు యముని పాలు. ఏది తన వెంట రాదురా, ఏది తన వెంట రాదురా ఎరుగు మూఢా అని ఈ శ్లోకం కూడా గురుదేవులు కొన్ని శ్లోకాలు ఇచ్చి మా చేత ఇది బట్టి పట్టించారు చిన్నప్పుడు, ముంజివరపు కొట్లో ఉన్నప్పుడు. ఎంత గొప్ప ఏమండి ఇవన్నీ. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి, అహర్నిశలు మనం చేయాల్సిందల్లా. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తూ ఉండాలి. మమతలలో పడేదవేలరా, మమతలలో పడేదవేలరా, మాయాలోకమురా మూఢా, మాయాలోకమురా మాయాలోకమురా మూఢా, మాయాలోకమురా మమతలలో పడేదవేలరా, మమతలలో పడేదవేలరా మాయాలోకమురా మూఢా, మాయాలోకమురా మరువకురా హరినామ స్మరణను గురుగీత మనకి స్వామివారి ముఖస్థుగా ప్రవహించినటువంటి కీర్తనలలో ఇది ఒక్కటి. స్వామివారు అలవోకగా మాట్లాడిన మాట కూడా మనకి ఎన్నో బోధ వాక్యాలు, అలాగే మరి ఇటువంటి సంకీర్తన పరమైనటువంటివి ఎన్నెన్నో మనకు లభించాయి. అందుకని గురుగీత ఇది గురుదేవుల ముఖస్థుగా ప్రవహించినటువంటిది. అది కూడా శ్రీశైల క్షేత్రంలో స్వామివారు తాము స్నానం చేసుకుంటూ పాడుతూ ఉంటే అక్కడ మన విజయేశ్వరానంద వారు దాన్ని వెంటనే గ్రంథస్థం చేసి చక్కగా మనకి మళ్ళా అది మనమైతే మర్చిపోయేవాళ్ళం, వారు కాబట్టి మహాత్ములు కనుక వెంటనే పుస్తకంలో గ్రంథస్థం చేసి మనకి ప్రసాదించారు. అందుకని మరువకురా హరినామ స్మరణను
కాళీ ప్రసాదుని
హరియే గురుడురా గురుడే హరిరా హరియే గురుడురా గురు పద స్మరణమే పరమార్థమురా గురు పద స్మరణమే పరమార్థమురా సద్గురు పద స్మరణమే చరితార్థమురా
సద్గురు
పద స్మరణమే చరితార్థమురా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా జీవా స్వామివారు పాడుకుంటూ కాళీ ప్రసాదుని హృదయ నివాసి అని అనుకున్నారు ఎవరైనా శ్రీమన్నారాయణ పాద ధ్యానం మనకి తెలుసు కదా నారాయణుడు అంటే ఎవరు గురుదేవులే కాళీప్రసాద దేవులే మనకి అర్థమవటం కోసం ఒక రూపాన్ని వారు తీసుకుని మనకి దర్శన రూపంలో అనుగ్రహించారు కాబట్టి అది ఎలా ఉంటుంది మరొకరు ఆ మాధవుని స్మరణను హరించునురా భవబంధములే అక్కడుంది మధ్యలో ఒక లైను కానివి పోనివి కర్మములు చేసి మనకు ఆ ముక్క చాలు ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఏం ఆలోచిస్తున్నామో తెలియదు ఫోన్లు ఛార్జీలు కట్టుకుంటూ ఉంటాము ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నాం అవసరమైన మాటలెన్ని అవసరం కాని మాటలెన్ని ఆలోచించండి ఒకసారి ఎవరికి వాళ్ళకే ఒకరిదొకరు చెప్పక్కర్లా ఎందుకంటే సిగ్గు లేదుగా మనకి మనకి సిగ్గుందా సిగ్గుంటే ఇలా ఉంటామా ఎన్ని మాటలండి ఏదైనా ఒక లోకాభిరామాయణం మాట ఒక్కటి ముందుకు వస్తే చాలు దానికి చిలవల పల్లవలు అల్లుకుంటూ ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అసలు ఇటువంటి మనల్ని నమ్మారండి ఆ మహానుభావులు మహాత్ములు మీరు తప్పకుండా తరించి తీరతారు అని మనల్ని నమ్మారు మనం ఎంత నమ్మాము వారి మాటని ఎంత ఆచరించగలుగుతున్నాం మనం ఇంకని కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడిదవేలరా కాళీప్రసాదుని హృదయ నివాసి శ్రీమన్నారాయణ పాద ధ్యానం అంటే అక్కడ అర్థమేంటి నువ్వు గురుదేవా అన్నా లేదు ఓం నమో నారాయణాయ అన్నా ఓం నమ శివాయ అన్నా ఒక భగవంతుని యొక్క దివ్య నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటావో దానికి మన గురుదేవులకి భిన్నత్వం ఉన్నదా అక్కడ మన అనుభవం తెలియట్లా ఇక్కడ అక్కడ వేరు లేదు మనల్ని అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే భక్తిని సిద్ధింపజేయటం కోసం ఒక అవతారాన్ని ధరించి వచ్చారు కానీ శ్రీమన్నారాయణ పాద ధ్యానము మరువకుమురా ఎందుకు మరువకుండా ఉండాలి పాపహరణమురా ఇది నిక్కమురా పాపం హరించిపోతుంది నువ్వు బ్రతికుండగానే నువ్వు ఈ జీవితంలో ఉండగానే ఎంతమంది పాపాలని హరింపజేసుకోలేదండి మనం చరిత్రలోకి వెళ్తే భక్తుల చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది బాబుజీ మహారాజు కూడా కొంతమందితో మాట్లాడిన తర్వాత పాపం వారు మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత స్వామివారు అంటున్నాం పాప ఎంత కర్మతో ఉన్నాడో ఆ జీవుడు అది తీయడానికి కూడా పాపం ఎంత బాధను అనుభవిస్తున్నాడో అదంతా కర్మే కానీ చెప్పినట్టు చేస్తే మాత్రం కర్మ అడ్డు రాదు అని అనుకునేవారు బాబుజీ లోపల కూర్చొని. ఆ జీవుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత కర్మ జీవుడో, ఎంత కర్మ జీవుడో పాపం, ఇలా అనుభవిస్తున్నాడు, ఎంత కష్టంలో ఉన్నవాడో పాపం. కానీ చెప్పింది చేస్తే తొందరగా బయటకు వచ్చేస్తాడు. ఆ చెప్పింది ఏది మనం వినాలి, చెప్పింది మనం వినాలి అనాలి, దాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి. అప్పుడు మనం తప్పకుండా మన గమ్యస్థానాన్ని మనం చెందగలుగుతాం, చేరగలుగుతాం. కొన్ని కానివి పోనివి కర్మములు చేసి ఆ యముని బాటలో ఎందుకు పడడం? ఇప్పుడు మన కాలం ఏది తీసుకెళ్తోంది? కాలరూపంలో ఉన్నటువంటి యముడే మనకి దగ్గరవుతోంది. పోయే కాలం అంటే ఎవరు దాన్ని దగ్గర తీసుకొచ్చేది? అంటే వచ్చాం కాబట్టి పోవడం అనుకున్నది. అసలు నీ స్వరూపం ఏంటో ఈ జీవితం ఉండగానే మనం గుర్తించాం. మన స్వరూపం ఏదై ఉన్నది? మనందరిలో ఉన్న ఒకే ఒక ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకంగా మనమందరం కూడా అదే ఆత్మస్వరూపంతో ప్రకాశిస్తున్నాం. మరి పేర్లు ఉపాధులు దేనికి వచ్చాయి? కర్మను అనుభవించడం కోసం వచ్చాయి. ఈ కర్మని భగవన్నామం చేత, భగవతత్వ విచారణ చేత కర్మని మనం రహితం చేసుకున్నామనుకోండి, ఈ జీవితం ఉండగానే మనం అటువంటి అనుభూతిని కూడా మనం పొందగలం. ఎంతమంది పొందలా? మహాత్ములందరూ కూడా ఎంతెంత కష్టాల నుంచి వచ్చారండి వాళ్ళందరూ కూడా. భక్త విజయం అది చదువుతూ ఉంటే తెలుస్తుంది మనకి. కబీర్దాసు వారు మరి ఆయన కనబడేటువంటి ఈ భోగభాగ్యాలకి ఏమైనా బాగా ఉన్నవాడా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవాడు అంటే అర్థమేంటి? చాలా కోటీశ్వరుడండి. అబ్బో చాలా అండి, పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. అబ్బే వారు ఎప్పుడు ఫ్లైట్లోనే తిరుగుతారండి. ఇయే మనం అనుకుంటాం. కానీ భక్తుల దృష్టిలో, నిజమైనటువంటి జ్ఞాని దృష్టిలో బాగా ఉన్నవాడెవరు? నిరంతరము భగవంతుని యొక్క చింతన ఎవరు కలిగి ఉంటారో, ఏమండి ఖైదీలో పెట్టబడిన నవాబు చేత రామదాసు వారు గొప్ప ధనికుడు, ఆయన గొప్ప ధనవంతుడు. ఎవరు? మన ఇంటి మన ఊరి పక్కన గోల్కొండ, గోల్కొండలో నవాబు మరి ఖైదీలో పెట్టాడు కదా, ఎవరిని? రామదాసు గోపన్న వారిని తీసుకొచ్చి వారికి రామదాసు నామధేయం ఇచ్చింది ఎవరు? కబీర్దాస్ వారు ఇచ్చారు. రామనామాన్ని వారికి ఉపదేశం చేయటమే కాకుండా ఇక నుంచి నువ్వు రామదాసు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతావు. అది ఆయన ఎవరి సేవకు ఉపయోగించాడండి? అక్కడ భద్రాచలంలో ఏది పన్నులన్నీ రాముని యొక్క ఆలయం కట్టించడానికి, రామునికి ఉపయోగపడడం కోసము సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి ఆయన చేశాడు సేవ అంతా. చేస్తే అప్పుడు ఉన్నటువంటి వారు ఉంటారు కదా, కొంతమంది తురుష్కరులు ఉంటారు కదా, దుష్టులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇతను పైకి వచ్చేస్తున్నాడని ఈర్ష్య భరించలేక ఏది నవాబు గారి దగ్గరికి వచ్చి ఆయన మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని చెప్పేసరికి ఏది మానవుడి కళ్ళకి మితం ఉంది కదా, మానవుడి కళ్ళు ఇంతవరకే చూడగలుగుతాయి, దీని తర్వాత చూడలేవు. ఒకవేళ ఇంతవరకు చూసినా కూడా అన్నిటి సంగతి వీడికి అర్థం కాదు, ఎందుకంటే కన్ను కొంతవరకే చూడగలుగుతుంది, శబ్దం కొంతవరకే వినగలుగుతుంది, ఊహించే మనసు కూడా కొంతవరకే. దానితో నవాబు గారికి వెంటనే ఆయన చూశాడా చేశాడా విన్నది. అందుకనే కోర్టులో కూడా కళ్ళు మూస్తారు, చెవులు ముయ్యరు, అంటే విన్నదే పట్టించుకుంటారు, కానీ చూసింది ఎక్కడ ఉండదు. అక్కడ నిజంగా చూసేటువంటి వారు మన కర్మని, ఎవరి కర్మని వారికి కర్తలు అన్నట్టుగా పంచేది ఎవరు అంటే ఆ దేవుడే. ఎవరు చూసి చేసేది కాదు, విని కూడా అపార్థం చేసుకునేవాళ్ళు చాలా. దాంతో ఆయన చెప్పడం, ఆ భటులు వెళ్ళి ఆయన తీసుకురావడం, మరి రామదాస్ వారిని ఖైదులో పెట్టడం జరిగిందే తప్ప తను అనుకునేటువంటి ఆ రామనామం దగ్గర, రామనామం అనేటువంటి ఆ పరమామృతంలో ఆయన ఇంటి దగ్గర ఎట్లా ఉన్నాడో ఇక్కడ ఖైదీలో కూడా అలాగే ఉన్నాడు. ఆయనకి ఏం తేడాయంగా అనిపించలేదు. అక్కడ ఇక్కడ ఉండే హాయిగా రామనామాన్ని స్మరించుకుంటూ వచ్చాడు. ఊరుకున్నాడా నవాబ్ ఏం చేశాడు? ఇంట్లో పైనుంచి కొంచెం ఏది తినడానికి పంపిస్తుండేవాడు. ఈయన నిరంతరము భగవంతుడితో ఉన్నటువంటి వాడికి వీళ్ళు ఎప్పుడు పంపిస్తారని మనలాగా తహతహల, మాతాజీ ఎప్పుడు వదిలి పెడతారో, కింద భోజనం పెడతారో అని మనలాగా తహతహలాడతాడా? అలాంటి వాడు కాదు కదా. అందుకే నీ అక్కడ తన తనకున్నటువంటి దానితో అక్కడ చక్కగా ఏది ఆ కేవ్లోనే ఏది ఆ ఖైదీలోనే రామచంద్ర ప్రభువుని సీతమ్మ వారిని చక్కగా చిత్రీకరించుకున్నాడు ఆయన. ఆ చిత్రీకరించాలంటే శిల్పికి రాముడు ఎక్కడున్నాడు? ఒక డ్రాయింగ్ బాగా వేసేటువంటి వాడికి డ్రాయింగ్ గీస్తున్నాడంటే ఆ గీసేది ఎక్కడి నుంచైనా బయట ఉన్నా కూడా తనలోంచి లోపల నుంచి బయటకు వస్తుంది. దానికే గురుదేవులు అంటున్నారు, ఒక ఇంజనీరు చదువుకున్నది ఒక్కటైతే ఇంకొక చోట ప్లాన్ వేయాలంటే మళ్ళీ వెనకున్నటువంటి పుస్తకాలన్నీ చదవాలా? చదవక్కర్లా. ఆయనే ఇంజనీర్ గారు. ఆ ఇంజనీర్ గారు ఏం చేస్తాడు? చదువుకున్న ఆ మేధాశక్తి చేత ఇది పెద్ద పెద్ద ఇప్పుడున్నాయి కూడా ఓవర్ బ్రిడ్జులన్నీ, ఓవర్ బ్రిడ్జిలకి ప్లాన్ వేసేవాళ్ళు వాళ్ళే పెద్ద పెద్ద ఏంటి మల్టీ బిల్డింగ్స్ అంతేనా, కరెక్టేనా? మల్టీ స్టోరేజ్ పెద్ద పెద్ద 40 అంతస్తులు 108 అంతస్తులు వేసేటువంటి బిల్డింగులు కూడా ప్లాన్ గీసేది ఎవరు? ఇంజనీర్లు. ఇంజనీర్లు చేస్తూ ఉంటారు. ఇంజనీర్ చేస్తున్నప్పుడు ఇంజనీరు మళ్ళీ ఇంకొకటి ఉన్నట్టుగా ఇది కూడా అలాగే గీస్తే మనకి నచ్చదు కదా. దానికన్నా అందమైనది గీయాలి. ఇప్పుడు మనకి ఇంకొక ఇల్లు కంటే మన ఇల్లు చాలా అందంగా ఉండాలి. ఒకే ఇంటిని మనం డిక్టేట్ చేస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ వాళ్ళ ఇంటి మాదిరే అంటారు. కాదు, అమ్మో ఇది చాలా గొప్ప ఇల్లు అనిపించుకోవాలి కదా అనాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్లాన్ అంతా? నీ మెదడులో ఉన్న సన్నని వీణుల చేత, ఆ తెలివిని నీలో ఉండి ఆ మేధాశక్తి చేత, ఆ పెన్ను ఆ చెయ్యి ద్వారా పెన్నుతో ఆ కాగితం మీద ఆ డ్రాయింగ్ గీస్తే, ఆ డ్రాయింగ్ నలుగురు రకాల నలుగురికి చూపిస్తే అది బాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది తిరిగి రూపాంతరం చెందేసరికి ఇప్పుడు మన కార్లన్నీ ఎలా వెళ్ళిపోతున్నాం? కార్లు, బస్సులు, ట్రైన్లు బర్రని వెళ్ళిపోతున్నాం మనం. ఎన్ని మైళ్ళు వెళ్ళిపోతున్నామండి? ఇప్పుడు మన బ్రిడ్జ్ ఉంది, పూర్వం ఎంతో వచ్చేవాళ్ళం మరి, ఏది అక్కడి నుంచి ఏది ఓఆర్ఆర్ దగ్గర నుంచి రావాలంటే ఇప్పుడు ఎన్ని బ్రిడ్జులు వచ్చేసాయి అక్కడ మధ్యలో. ఇవన్నీ ఒక ఇంజనీర్ మేధాశక్తిలోంచి వచ్చి ఆయన ఆ మెదడు తీసేయమన్న కోస్తే అందులో కనిపిస్తుందా? కనిపించదు. అంటే భగవంతుడు అందరిలో ఉండి ఎవరెవరి చేత ఏవేవి చేయించాలో, ఎవరెవరికి ఏదంటే లోపల ధ్యాస పెట్టుకుని ఉంటాడో వారి వారి ఇంట్రెస్ట్ ప్రకారం ఏమవుతుంది? అట్లా ముద్రింపబడుతుంది, అలా రూపాంతరం చెందుతుంది. అనేక రూపాలు ఇప్పుడు ఎన్నెన్నో ఏమండి గీసేటువంటి ప్లాన్ గీసేటువంటి ఇంజనీర్కి తెలుస్తుందా దాని యొక్క ఖరీదు ఎంత, అది ఎలా సంపాదిస్తాడు, ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు, అవన్నీ ఈయన పట్టించుకుంటే అసలు ప్లాన్ గీస్తాడా? వాళ్ళు వెళ్ళి ఏ లోన్ల మీద పడుతుంటారు అంతే కదా. ఆ తర్వాత తీర్చిన వాళ్ళది తీర్చినంత అంతే కదా. ప్రపంచమంతా ఇంత లౌక్యంగా ఉంది, లోకమంతా కూడా. మరి ఎవరు ఈ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? అలాగే అక్కడ కూడా రామదాసు వారు ఉండడానికి ఖైదీలో ఉన్నారు, కానీ ఆయన మనసులో ఉన్న రామచంద్ర ప్రభువుని ఎవరు తీసుకెళ్ళగలరు? ఎవరు బంధించగలరు? ఎవరు నీ కాదు దేవుడు నావాడే అని ఎంత దెబ్బలాడుకున్నా అసలు ఇక్కడ ఉన్నాడని గుర్తించాలి. కానీ బయట ఉన్న రూపాల్లో చేరి ఇది నేను కట్టించిన గుడి, ఇది నేను కట్టించిన గుడి అని వీడెంతవరకు ఉంటాడు? మనకంటే గుళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఏళ్ళు ఉంటాయి. కానీ వీటిల్లో పడి రూపాంతరాల్లో పడి గొడవలు పెరిగిపోతున్నాయి తప్ప ఈ విషయం చూడండి, అసలు మనలో ఉన్న పరమాత్మ మనలో మనకి కూడా ఉన్నట్టుగా తెలియకుండా ఆ భగవంతుడు ఉండి మన చేత ఈ ఇంద్రియాల చేత ఎన్ని పనులు చేయిస్తున్నాడు, ఎంత గొప్ప గొప్ప పనులు చేయిస్తున్నాడు. అందుకని ఎంత సూక్ష్మం అంటే అది తెలియనటువంటిది. అక్షరాలు నేర్చుకునేటువంటి చిన్నపిల్లవాడికి అక్షరాభ్యాసం నాడు ఒక్క అక్షరం రాదు వాడికి. ఆ అక్షరాలు వాడిని దిద్దమంటే పిచ్చిగీతలకి ఇస్తాడు, కానీ పిచ్చిగీతలు గీసి మన వంక చూస్తుంటాడు, నేను ఆఫ్రికా బొమ్మ వేశాను అన్నట్టుగా చూస్తాడు. కానీ పెద్దవాళ్ళకి తెలుసు అది అక్షరం కాదు అని. ఒరే ఇది తప్పురా నాయన, నాకు కావాలి నా పలక నా బలపం అని లాక్కుంటాడు, వేస్తాడు ఈ మూల నుంచి ఆ మూలకి వేస్తాడు. కానీ ఎప్పుడైతే అక్షరాలని దిద్దుతాడో, దిద్దినటువంటి ఆ చిన్న చిన్న పిల్లలు అక్షరాలని దిద్దగా అక్షరం వచ్చేసిందని ఎప్పుడు తెలుస్తుంది? చూడకుండా వాళ్ళ అక్షరం రాసినప్పుడు, చూడకుండా వాళ్ళ అక్షరం రాసినప్పుడు వాళ్ళకి అక్షరం వస్తుంది. అలా పెద్ద అయిన కొలిది మనందరం అలా చిన్నప్పుడు దిద్దిన వాళ్ళమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు కూడా దిద్దాలా మనం? ఇప్పుడు మనం దిద్దక్కర్లా. ఇప్పుడు దిద్దాల్సింది ఏంటి? మన గుణాలని మనం దిద్దుకోవాలి. ఇప్పుడు కూడా మనం పెద్దవాళ్ళమైనా దిద్దుకోవాలి. ఏం దిద్దాలి ఇప్పుడు? ఇంత వయసు వచ్చిన తర్వాత అది కూడా ఒక గురువుల ఆశ్రయం కలిగింది కాబట్టి వారు చెప్పారు, నీ గుణాలని నువ్వు దిద్దుకో, నువ్వు బాగుపడతావు. ఆ పిల్లలేంటి అప్పుడు ఆ చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి అక్షరాలు మనకి ఇప్పటి నుంచి కొన్ని లక్షలు కోట్లు వచ్చి ఉంటాయి బయటికి. కొన్ని అక్కడెక్కడా కనిపిస్తే చదువుతున్నాం, తిరిగి మళ్ళీ మనం రాయాలంటే వ్రాయగలుగుతున్నాం. మళ్ళీ ఎక్కడెక్కడ ఏదేంటి, ఇది అక్షరం కాదు, ఇది పైగా అక్షరాల్లో కూడా ఇది సంస్కృతం అని గుర్తుపడుతున్నాం, ఇది హిందీ అని గుర్తుపడుతున్నాం, ఇది తమిళం అని గుర్తుపడుతున్నాం. మనకు వస్తే గుర్తుపడుతున్నామా లేదా? ఎంత ఉంది మనలో? ఇక్కడ ఏమైనా లాకర్ ఉందా? లోపల అక్షరాల లాకర్ ఉందా? లేదుగా. ఎవరిచ్చారు ఈ తెలివితేటల, ఈ మేధాశక్తి ఎవరి దయ ఉన్నది? భగవంతుడిది. భగవంతుడు మనలో ఉండి కనిపించకుండా ఎంత జీవితాన్ని నడిపిస్తున్నాడండి. వాడిని తీసుకెళ్ళి ఒక బూటికో ఒక ఫోటోకో అంతవరకే ఉంచేసి మనం మాత్రం ఏంటో పెద్ద గొప్ప ఇది గొప్పవాళ్ళ వల్లే బయట తిరుగుతూ ఉంటావు, ఏమీ తెలియదు. ముందర నీవేంటో నువ్వు తెలుసుకో, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో. అది రామదాసు వారు అక్కడికి వెళ్ళినా మర్చిపోలా, నా రామచంద్రుడు నాతోనే ఉంటాడు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు అని పాపం గీసుకున్నాడు. గీసుకుని రోజు అక్కడే పాడుకుంటూ ఉండేవాడు, దాసరి శతకం ఇవన్నీ సరి పెట్టుకుంటూ ఉండేవాడు. పెట్టుకుంటూ ఉంటే ఇగో ఈ రాజులు ఈ సైన్యము వీళ్ళు హింసిస్తున్నారు, ఆఖరికి కొడుతున్నారు కూడా వాళ్ళు. చెప్తావా చెప్పవా, అవేంటా డబ్బులు ఏం చేసావు, ఏం చేసావు, ఏం చేసావు అని కొడుతుంటే పాపం ఎంతో ఒళ్ళంతా నొప్పి చేసిన తర్వాత అప్పుడు పాడుకున్నాడండి ఆయన, ఎవడబ్బా సొమ్మని కూర్చుని కులికేవు, కులుకుచు తిరిగేవు రామచంద్ర అని పాడుకున్నాడు. మరి ఎవరితో చెప్పుకుంటాడు చెప్పండి మొరా? నేను ఎవరితో చెప్పుకోను ఈ దెబ్బలు ఈ బాధ, నేను ఎవరితో చెప్పుకోను అని రామచంద్ర ప్రభుతో చెప్పుకున్నాడు. తప్ప చూడండి, మనము ఏదైనా లోకాభిరామాయణం వినగానే అందరికీ ఇంటి ముందు వాళ్ళకి ఇంటి వెనక వాళ్ళకి ఇంటిపై వాళ్ళకి దొరకాలి కానీ ఎవరైనా నుంచోబెట్టి చెప్పేస్తూ ఉంటాం, మనకి ఎంతవరకు ఉపయోగం అండి అవి? ఏమండి ఆశ్రమంలో ఇవాళ పప్పు ఉండారా? ఆ పప్పులో చూసారా ఉప్పు ఎక్కువైంది? బీగా మనం చెప్పుకునేవి ఇంకేమన్నా ఉందా? ఏమండి ఇంతేనా మనకి ఏమైనా చెప్పుకునేవి ఉన్నాయండి లోకాభిరామాయణంలో? కాలం గడిపేస్తున్నాం, కాలం గడిపేయటంలో కాలము నిక్షేపం చేసుకోవటంలా ఏం చేస్తున్నాం మనము? కాలం ఖర్చు పెట్టేస్తున్నాం. కాలం వృధా కాలక్షేపం చేస్తే ఏమవుతుంది? అక్కడ నీకు ఇంత ఏది వాల్యుబుల్ అయినటువంటి మానవ జన్మ కాస్త మనకి ఏది ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం గుర్తించాలి అక్కడ అక్కడ ఉన్న రామచంద్రుడిని మర్చిపోవాలి. నాకు రామచంద్రుడు వాళ్ళతో అనలా, ఏది వచ్చిన సైన్యంతో అన్నాడా రామదాసు వారు? సైన్యంతో అనలా, ఇలా నమ్మానండి అందుకే నాకు ఇన్ని దెబ్బలు తగిలి. ఎవరో పరాయి వాళ్ళతో కూడా అనలా. మరి ఎవరితో పెట్టుకున్నాడు? రామచంద్ర ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. రామా కోరవలేక దెబ్బల కోరవలేక నేను ఇలా అన్నానయ్యా అని రామచంద్ర ప్రభుత్వనే అనుకున్నాడు తప్ప ఇంకెవరితో అనలేదే. నాకు అనిపిస్తుంది నిజంగా అంత కష్టాలే వస్తే అసలు ఎలా ఉంటాడో జీవుడు అని. అలాంటివన్నీ ఏమీ లేకుండానే అందుకే నేను నామం భగవన్ నామం భగవంతుని యొక్క దివ్య చరిత్ర. కొన్ని కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడదవేలరా చా స్వామి చెప్తున్నారు. శ్రీమన్నారాయణ పాద ధ్యానము ఏదో ఒక భగవంతుని యొక్క, మీకే భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుని ధ్యానం చేయండి, ఆ భగవంతుని యొక్క నామాన్ని చేయండి. దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు మనం ఎప్పటికప్పుడు మనం ఇది దానిని అందుకుని అజపగాయత్రిగా కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కూడా మనం దాన్ని అలవాటు చేసుకోమని గురుదేవులు మనకి ఆనతిచ్చారు. మనకి దానిని హంస శివసోహం హంస శివసోహం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పుట్టినప్పటి నుంచి ఇక ఇది జారిపోయింది ఇక లేదు ఇది పోయింది అనేదాకా జరిగేది ఒక్కటేనండి మనకి కనిపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాస. గాలి పీలుస్తున్నాము వదిలిపెడుతున్నాము, పీలుస్తున్నాము వదిలిపెడుతున్నాము, పీలుస్తున్నాము వదిలిపెడుతున్నాము. దాని ద్వారా మన జీవితం ముందుకి గెంటుకుంటూ వెళ్తున్నాం మనం. దానికి కూడా గురువులు మహాత్ములు మనకి మన ఉపాసన మార్గంలో దానికి కూడా చెప్పారు ఏమని, అజప గాయత్రి ఏది, హంస శివ సోహం, హంస శివ సోహం, పరమహంస శివ సోహం, హంస శివ సోహం, పరమహంస సుకుమార భావ సమోహం, హంస శివ సోహం, పరమహంస సుకుమార భావ సమోహం, హంస శివ సోహం, సంశయ రహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యోహం, సంశయ రహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యోహం, హంస శివ సోహం, పరమహంస సుకుమార భావ సమూహం, హంస శివ సోహం, శివోహం సోహం శివోహం, నాద బ్రహ్మా సక్త వినోదం,
నాద బ్రహ్మా సక్త వినోదం,
వేదాంత రహస్యార్థ ప్రబోధం,
వేదాంత రహస్యార్థ ప్రబోధం,
నాద బ్రహ్మాసక్త వినోదం,
నాద బ్రహ్మాసక్త వినోదం,
వేదాంత రహస్యార్థ ప్రబోధం,
వేదాంత రహస్యార్థ ప్రబోధం,
ఆదిశంకర శివ సోహం, పరమహంస సుకుమార భావ సమూహం, హంస సోహం శివోహం, సోహం శివోహం, సోహం శివోహం, సోహం శివోహం, సోహం శివోహం, సోహం శివోహం. ఇది లేకుండా ఎవరన్నా ఉన్నావా ఏమండి? ఇది లేకపోతే ఉన్నట్టు గుర్తా? ఉంటేనే ఉన్నట్టు గుర్తు. అందరం పిలుస్తున్నాం కానీ సాధన మార్గంలో పెట్టిన వాళ్ళు చాలా తక్కువ. మనం తీసుకున్నటువంటి దీనేంటి, తీసుకునే గాలి వదిలే గాలి, ఇది పూరకం రేచకం, వదిలిపెట్టడం రేచకం, పిలవడం పూరకం. దాన్ని కొంచెంసేపు మన మనసులో నిలబెడితే కుంభించడము అంటారు, రేచక పూరక కుంభకారం. దీని ఏంటంటే మనం కొంచెం అనుష్ఠానంలో జాగ్రత్తగా గురువుల సన్నిధిలో ఉండి మనం చేస్తే తప్ప, లేకపోతే గబుక్కున, ఎందుకంటే ఆరోగ్యాలు అవి లోపం అవుతుంటాయి. అందుకని గురువులు చెప్పినట్టుగా గురు సన్నిధిలో ఉండి చేయాలి. పూర్వం ఒక ఆయన ఉండేవాడు ఇక్కడే హైదరాబాద్లో, ఆయన ఇదే ఈ శ్వాస మీదుగా ధ్యాస అని చేస్తూ ఉండి ఆయన వాంతులు అవుతుండే, బ్లడ్ వాంటింగ్స్ అవుతూ ఉండే ఒక ఆయనకి, అవి వెంటనే హాస్పిటల్లో కూడా చేరిస్తే వెంటనే అప్పుడు మళ్ళీ మన గురుదేవుల అనుగ్రహం తీర్థప్రసాదాలు పంపిస్తే మళ్ళీ కొంచెం ఆయన మళ్ళీ బయటికి రావడం జరిగింది, గురుదేవుల అనుగ్రహం. అందుకని ఇవి ఈ జపము మనం అనుకున్నా అనుకోపోయినా జరుగుతూనే ఉంటుంది. అందుకని అజప గాయత్రి అంటే జపం చేసేది నువ్వు ఇది పట్టుకున్నావు, లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటుంటేనే నేను జపం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా అనుకుంటాం. ఇంకా మాలు కూడా పట్టుకుంటే కొలికిపూస ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఇదే జపం. మరి ఇది నీకు లెక్కలేదు, ఇప్పటికీ పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని 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 మార్లు పిలుస్తున్నామో ఎన్ని మార్లు వదిలిపెడుతున్నామో అందుకని అజప గాయత్రి దాని పేరు. అంటే ఇక సోహం అంటే అర్థమేంటి? సహ అహం అంటే ఆ పరబ్రహ్మయే నేను, ఆ పరబ్రహ్మయే నేను. మనం ప్రొద్దుటే ప్రార్థనలో పాడుకుంటాం చూడండి, దీంట్లోంచి వచ్చినటువంటిది అది కూడా చిదానంద అష్టకం. అది చిదానంద రూప శివోహం శివ. శివ అంటే మంగళస్వరూపం, మంగళస్వరూపం మాత్రమే కాదు చిదానంద రూపమై ఉన్నది. అంటే ఇగో ఈ కనిపించేటువంటి దేహానికి ఆధారమై ఉన్నది, అది కేవలం చిత్ అనేటువంటి దీనిని చైతన్యాన్ని ఆనందరూపంగా చేసేటువంటిది చిదానంద రూప శివు. అందుకని దాంట్లో కూడా అకారం బుకారం మకారం తృతీయం సదానాద బిందు కళాతీత పూర్ణం హరిబ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం చిదానంద రూపం. అదేంటి అక్కడ అకార ఉకార మకారంలు మూడు కలిస్తే ఏమైంది? ఓం ఆ ఉమ ఓం అకార ఉకార మకార ఈ మూడు ఏమై ఉన్నాయి అక్కడ? హరిబ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం. హరి బ్రహ్మ రుద్రం మూడు కలిపి పరబ్రహ్మ రూపం గురువులు. నీలో ఉన్న చైతన్యం పరబ్రహ్మ రూపం, హరిబ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం, చిదానంద రూప శివోహం 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 శివోహం. అంటే ఎంత గొప్ప వాళ్ళని చేసి పెట్టి కూర్చోపెట్టారు చూడండి గురువుడు మనకి తత్వాన్ని ఉపదేశం చేస్తూ బోధ చెప్తూ. నువ్వు ఇది కాదరా, ఈ దేహానికి ఏమున్నాయి? వృద్ధక్షయాలున్నాయి దేహానికి. అమ్మ కడుపులో చేరిన దగ్గర నుంచి ఇప్పటికి అస్థి జాయితే వద్దదే పరిమణితే పరిణమితే అపక్షయ్యతే నశ్యతే అనేటువంటి మార్పులతో జరుగుతూనే ఉన్నది. 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ మనకి చూసుకుంటే మనమే, అప్పుడు లావుగా ఉన్నాను ఇప్పుడు సన్నగా ఉన్నాను, లేదా అప్పుడు అప్పుడు సన్నగా ఉన్నాను ఇప్పుడు లావుగా ఉన్నాను. మనకి రూపాలు చూడడమే అలవాటైపోయింది మనకి. రూపాలు కాదు కావాల్సింది, మన సాధన ఎంతలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా గురుదేవుల్ని ఆశ్రయించున్నాం కాబట్టి మన సాధన ఎంత ముందుకు వెళ్ళగలుగుతోంది. అందరిలో ఉన్న పరబ్రహ్మని మనం గుర్తిస్తున్నామా లేదా, ఆనందిస్తున్నామా లేదా, ఇంకా వ్యక్తి భావనలో మనం కుళ్ళిపోతున్నామా? ఇది వ్యక్తి, కనిపించేది వ్యక్తి, అంతే కదా. కానీ ఏముంది, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని అందరి వ్యక్తిని కూడా ప్రకాశింపజేసేటువంటిది ఒక్కటే అవ్యక్త తత్వం. భగవానుడు చెప్పాడు భగవద్గీతలో ఏమని, అవ్యక్తం వ్యక్తిమాపన్న మన్యంతే మామబుద్ధయ పరంభావం అజానంత మమావ్యయం అనుత్తమం అన్నాడు. పాప ఆయన కూడా బాధపడుతున్నాడు, నేను వ్యక్తిని కాదు కాస్త అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం, నేను అవ్యక్త స్వరూపమై ఉన్నాను, అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం. మన్యంతే ఎవరు మాం నన్ను ఏది వ్యక్తినిగా చూస్తున్నారు, ఎవరు బుద్ధి లేనటువంటి వాడు. ఏది అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ, ఇది మన్యంతే మా అబుద్ధయ పరంభావం అజానంత. పరంభావం అజానంత అంటే పరము అంటే అనంతంగా ఉన్నటువంటి నీకు వినా ఇంకా ఏది నీతో పాటుకొని పరంభావం అజానంత మమ అవ్యయం అనుత్తమం, ఉత్తమమైనటువంటి నాశరహితమైనటువంటి నా తత్వాన్ని గుర్తించలేకుండా ఉన్నాను. ఇప్పుడు మనం నమ్మినటువంటి పాదం మీరు గుర్తించండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, మన గురుదేవులు అనుకోండి, ఎక్కడ లేదు అనంతంగా ప్రకాశిస్తూ. ఆ అనంతంగా ప్రకాశించేటువంటి భగవంతుని మనం ఇక్కడ మన ఈ జీవితంలోనే మనం ఉపాసన ద్వారా నమ్మటం ద్వారా, నమ్మితే బంగారప్పిచ్చుగా, నమ్మకపోతే బూడిదే. నమ్మిన వాళ్ళండి బంగారప్పిచ్చుకులు, ఆ భక్త విజయంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు నమ్మారు కనుక వాళ్ళంతా బంగారు పిచ్చుకులు అయిపోయారు. అందుకనే మనం ఎంత రాసుకున్నా తనివి తేరట్ల వాళ్ళ గురించి. ఇప్పుడు మన యొక్క ఏది మన ఈ భారతదేశం యొక్క ఏది కాంతి పుంజాలు ఎంతెంత వరకు వెళుతున్నాయంటే సాధకులైనటువంటి వారందరికీ కూడా ఎంత ఆనందపడుతున్నారో మహారాష్ట్ర మహాభక్తుల్ని వాళ్ళని కూడా నేను చెప్పాను ఇంతకు ముందు ఎక్కడో. మేము వెళ్ళాం కదా జర్మనీ, వెళితే అక్కడ గోడల మీద మనం వెయ్యిలా మనం ఎక్కడ, మనం ఇంకా అసలు గీల వాళ్ళు గోడల మీద కూడా తుకారాము తులసిదాసు భక్త మీర ఒక్కటి ఏంటండి, ఆ ఆశ్రమం పేరు విఠల్ ధామ్, ఆశ్రమం పేరు విఠల్ ధామ్. పైకి గుళ్ళు కనిపించవు, అక్కడ గుళ్ళుగా కనిపించకూడదట, అందుకని ఒకే పెద్ద ఆవరణలో లోపల గుళ్ళు కట్టి ఎంతమంది దేవుళ్ళో అందరికీ హారతలు ఒకేసారి ఇస్తూ ఉంటారు అంతమంది. అక్కడ సాయంత్రం పూట పిల్లలకి పూజా విధానం రావాలని, ఇప్పుడు మనం ఆశించట్లా ఏ పిల్లగాడు ఎంత నేర్చుకుంటాడా అని, అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ సాయంత్రం పూట పూజ చేస్తారు ఒక దేవుడి దగ్గర. అంతే ఆ పూజ చేసి వాళ్ళు తప్పుకుంటారు, అప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చి మళ్ళీ హారతలు ఇస్తూ ఉంటారు, అక్కడ హారతలు ఇస్తూ ఉంటారు. దానికి ఆశ్రమాధిపతి పరమహంస విశ్వానంద, పరమహంస విశ్వానంద అనేటువంటి స్వామీజీ మన ఆశ్రమానికి వచ్చారు. వారే వచ్చారు, రెండు బస్సులు వేసుకొని అంత ఆంగ్లో అది తెల్లవాళ్ళతో అందరితో వచ్చి మన దగ్గర చక్క సంకీర్తన చేసుకొని, మనము వాళ్ళు సంకీర్తన చేసుకొని మన దగ్గర ప్రసాదం తీసుకుని వెళ్ళారు. వారు పిలిచారు మన్ని, అందుకని జర్మనీ వెళ్ళాం కదా అని అక్కడికి వెళితే చాలా సంతృప్తిగా అనిపించింది. బాబు ఇక్కడ కూడా నేనే ఉన్నాను, నువ్వు చూసుకో నీకు ఎంత కావాలంటే అంత అని చూపించడానికే తీసుకెళ్లారా అనిపించింది నాకైతే. అడుగడుగున మన బాబు అలా కనిపిస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, అక్కడ ఎంత తృప్తిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనమే ఏదో అనుకుంటున్నాం కానీ మనమే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవట్లా. ఇంటర్నేషనల్గా కూడా చాలామంది ధ్యానాలు చేసుకుంటున్నారు. ఇంకొకటి చెప్తున్నానండి, మనం ఇంత బొట్టు పెట్టుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. అంతేకాదు మాతాజీ ముందుకొస్తే కొంతమంది బొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండు, ఎందుకంటే మాతాజీ మళ్ళీ అడుగుతారు, మాతాజీ ముందుకు విరబోసుకుని జుట్టు కనుక వెళితే మళ్ళీ అడుగుతారు మాతాజీ, కాబట్టి కాస్త పౌనిటెల్లో గట్టిగా కట్టుకునేయండి అనుకుంటున్నాడు. అంటే మన ఒళ్ళో పడుతుంది అది, మన చిన్నతనంలో దయ్యాలు భూతాలు ఎందుకు పడతాయంటే అలా విరబోసుకుంటేనే పడతాయని చెప్పేవాడు. గుమ్మం దాటనిచ్చేవాళ్ళు కాదు, విరబోసుకుని కావాలంటే వెనక గ్రంథాలు చూడండి. మా చిన్నప్పుడు మాకు తెలుసు తలంటు పోసుకున్నా కూడా విరబోసుకుని ఉండిచ్చేవారు కాదు మన అమ్మ వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త తెలివితే అట్లా ఎందుకు వచ్చాయి, ఏంటమ్మా నీ అందం, నీ అందం ఏంటమ్మా, నీ దగ్గర నుంచి ఏమైనా పొద్దున స్నానం చేసిన నీకు సాయంత్రం అయ్యేసరికి నీ ముందేమైనా దేవత కనిపిస్తుందా, ఏంటి చేసేది మనం గుర్తించట్లా. మన పూర్వ సాంప్రదాయాలను మనం గుర్తించడల్లా, మన పెద్దవాళ్ళందరూ ఏం చేశారు ఎలా నడుచుకున్నారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా అటువంటి, ఎందుకంటే వాళ్ళే మళ్ళా పరిచయం అయింది కాబట్టి. నేను ఇటు వచ్చిన తర్వాత జర్మనీ నుంచి ఇటు పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు, అక్కడవి కూడా నాకు వస్తున్నాయి మెసేజ్లు, అందరూ ఇంత నామం పెట్టుకుంటున్నారు. మనం తిరుపతి వెళ్తే తిరుపతి దేవుడి దగ్గర సేవ చేసేటువంటి ఆ చూడండి ఆచార్య దేవులు అందరూ పెట్టుకుంటుంటారే. దేవుడు సరే, దేవుడికి మనం ఎలా పెడితే అలా పెట్టించుకుంటాడు అనుకోండి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆచార్యులందరూ ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. అక్కడ ఆడ మగ కూడా మొహం నిండా ఎంత బొట్టు పెట్టుకొని, నాకు కూడా పెడతారేమో పెట్టించుకుందాం అనుకున్నాను సుమా, ఎందుకంటే అలా అందరూ ఇది అస్సలు ఆ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకునే అలవాటు లేదు వాళ్ళకి. వాళ్ళందరూ ఏదో ఏదో మతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ గురువులను ఆశ్రయించి ఆ గురుదేవులు చెప్పినట్టుగా ఆ భగవన్ నామానికి ఆనందపడిపోయి తన్మయత చెంది వారి శిష్యవర్గంలో చేరి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద నామం అండి, త్రిపుండ్ర నామం అది వెంకటేశ్వర స్వామి నామం. వారే చెప్పారు ఆ స్వామీజీ నేను హరిదాస సాంప్రదాయం అండి మాది అని చెప్పారు. వారు కూడా అంత పెద్ద నామం పెట్టుకొని ఎందుకు సిగ్గుపడుతున్నారు, ఎందుకు బొట్టు పెట్టుకోవడానికి అంత నీకు అడ్డు వచ్చింది. ఇక్కడే సినిమాల్లో చూపిస్తారు చూడండి, తుపాకు పెట్టి ఒకసారి పేలిస్తే చచ్చిపోతాడు, అంటే మన ప్రాణమంతా ఇక్కడ ఉంది అని చూపించడం దానికి. అందుకని ఆ స్థానంలో మనకి మన పెద్దలు ఇక్కడ ఇక్కడ స్వరూపం అనేవారు బాబుజీ మహారాజ్. ఆ మహారాజు పెట్టుకోలే పెద్ద బొట్టు పెట్టుకునేవారు, దీని ఏమనేవారు ఆ స్వరూపం అనేవారండి. స్వరూపం ఇది, స్వరూపం ఎందుకంటే నిన్ను గుర్తింపజేసేది, నువ్వంటే ఏంటో నిన్ను గుర్తింపజేసేదయా. ఎంతోమంది అడుగుతారు ఏంటిది ఎందుకు ఇక్కడ పెట్టుకుంటారు అని, చెప్పుకోండి మన సింబల్, మా సాంప్రదాయం. ఎవరు ఏ సాంప్రదాయాన్ని మర్చిపోయి ఉన్నారు, ఎవరి పుట్టింటిని వాళ్ళు మర్చిపోరు కదా, అందుకని ఎందుకు చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. మగవాళ్ళు పెట్టుకోరు, మంచి లక్షణాలు రావాలంటే ఎలా వస్తాయి అందరికీ ప్రతి వాళ్ళకి, అంటే బొట్టు పెట్టుకుంటే వచ్చేస్తుందా అని మీరు అడగవచ్చు. మనసు మారుతుంది. బొట్టు పెట్టుకునే సమయంలో స్వరూపం పెట్టుకునే సమయంలో బాబుజీ మహారాజ్ చెప్తుండేవారు, నీకు ఇష్టమైనటువంటి భగవంతుని తలుచుకుంటూ బొట్టు పెట్టుకో, స్వరూపం పెట్టుకో. స్వామివారు కూడా స్వరూపం పెట్టుకునే సమయంలో అసలు ఇంకొక దృష్టిలో ఉండేవారు కాదు. వారు వారిలోకి వెళ్ళిపోయి వారు అలా పెట్టుకుంటే మనం పక్కన అందించడమే కానీ అంత నిష్ఠతో ఉండేవారండి ఆ స్వామి కూడా. మనకు కూడా అవి నేర్పించడం కోసమే మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి. అందుకని ఇక్కడ మన పూర్వీకులైనటువంటి వారు ఎవరు కూడా భగవంతుని కాదని కానీ భగవంతునికి ఇష్టమైనటువంటి దాన్ని నేను ఆచరించను అని కానీ ఎక్కడా లేదు. భగవంతుని ఇష్టమే నా ఇష్టము, భగవంతుడు నావాడే. మీరు మనసులో ఆరాధన చేయండి, నావాడే అన్నదానికి ఎవరు అడ్డు పెట్టరు. నువ్వు బయట వాటికి ఇది నాది అని అంటే మాత్రం అక్కడ వస్తుంది. ఎవరన్నా వచ్చి మైకు నాది అని పట్టుకెళ్తానంటే మాత్రం గొడవ వస్తుంది. కానీ భగవంతుడే నాది అని ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోండి, ఎవరు కాదనే వాళ్ళే. నీలోకి వెళ్ళిపోయి నువ్వు ఎంత ఆరాధన చేస్తే అంతటి తన్మయత స్థితిని మనం పొందగలుగుతాం. భగవంతుడు అంటే అందరివాడు, అందరివాడు అయినవాడు. అటువంటి భగవంతుని మనం ఆరాధించుకుంటూ, భగవంతుని ఉపాసన చేసుకుంటూ, భగవంతునిలో ఉన్నటువంటి శాంతిని మనం పొందాలి అంటే రామ అని పేరు పెట్టుకుంటే రాముడైపోడండి, కృష్ణ అని పేర్కొంటే కృష్ణుడు అయిపోడు. స్వామివారు చెప్తుండేవారు, రాముడి గుణగణాలు ఎవరికి ఉంటాయో పేరు పెట్టుకున్నక్కర్లా, ఆయన రాముడు. కృష్ణులో ఉన్నటువంటి గుణగణాలు ఎవరికి వస్తాయో ఆయనే కృష్ణుడు. మంచి ధర్మపూర్వకంగా ధర్మం వైపుకు నడుచుకోవాలి మనందరం కూడా. అటువంటి స్థితిని మనం పొందాలనండి మన మహాత్ములందరూ మన నుంచి ఆశించారు. మన భోగభాగ్యాలు వారికి అక్కర్లేదు, మనం దండలు ఏం గుచ్చి అయ్యక్కర్లేదు, పువ్వులేమీ తీసుకొచ్చి అంతంత పూలు పెట్టక్కర్లేదు. మనని ఆశించింది ఏంటంటే పవిత్రమైన అంతఃకరణ. నీ మనసును పవిత్రంగా ఉంచుకో, ఇతరుల యందు పవిత్రమైనటువంటి భావనతో నువ్వు దర్శించు, అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని అప్పుడు నువ్వు దర్శించగలుగుతావు, నీలో ఉన్న భగవంతుడు కూడా నీకు దర్శనమిస్తాడు. నిద్రపోతేనే నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, ధ్యానం చేసుకుంటుంటే మర్చిపోవా. నీ మనసు నిలకడ లేకపోబట్టి ఊరొచ్చిన మనసుని ఇక్కడ పుస్తకం తెరుస్తుంది అంతే. బాగా మనసు అన్నింటిలో ఊరొస్తుందేమో, నువ్వు ధ్యానానికి కూర్చో కానీ పుస్తకం తెరుస్తుంది నీ మనసు. ఇందులో వెళ్ళావు, అందులో వచ్చావు, ఇందులో వెళ్ళావు, తర్వాత పని ఏంటి, నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలు, నేటి సంగతిని మర్చిపోవడం. అందుకని ఇక్కడ నీలోకి మనలోకి మనం వెళితే ఉన్నది ఒక్కటే, అందరిలో ఉన్న ఒకటే తత్వం, అదే పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందాలి. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవుడు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృతరసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ.